గోపాయేదనిశం జగంతి గుహనా పోత్రీ అవిత్రీకృత బ్రహ్మాండ ప్రళయోర్మి ఘోష గురుభిః ఘోణారవైర్ఘుర్ఘురైః యద్దంష్టాంకుర కోటి గాఢ ఘటనా నిష్కంప నిత్య స్థితిః బ్రహ్మస్తంభమసౌదసౌ భగవతే ముస్తేవ విశ్వంభరా హయానన పదాం భోజరేణవస్త్యంద భానవః వినాశయం తు నిశేషం అజ్ఞానధ్వాంత సంతతిం. ఆవిర్భవించిన శ్రీ వరాహస్వామి అండభిద్రాన్ని ఓడిపోయిన భూమండలాన్ని పైకి ఉద్ధరించడం కోసమని అండభిద్ర దగ్గరకు వెళ్ళినప్పుడు అక్కడ ఒక అసురుడు ఎదురైనాడని ఇంతకు మునుపు మనం ఒకసారి అనుసంధానం చేసుకున్నాం. అట్లా ఎదురైన అసురుడు ఎవరు అంటే హిరణ్యాక్షుడు అనేటువంటి అసురుడు. ఈ హిరణ్యాక్షుడు అనేటువంటి జన్మకు కారణాన్ని కూడా శ్రీమద్ భాగవతం తెలియజేస్తుంది. దేవతలకు దానవులకు అందరికీ తండ్రి అయినటువంటి కశ్యప ప్రజాపతికి ఇరువురు భార్యలు, ఒక ఆమె అదితి, మరొక ఆమె తితి. తితి అనేటువంటి ఆమె దైత్యులకు జనని, అతిథి అనే ఆమె దేవతలకు జనని. ఒకనాడు సాయం సంధ్యా సమయంలో తితి ధ్యానంలో ఉన్నటువంటి కశ్యప ప్రజాపతి దగ్గరకు వెళ్లి ఆయనను తనకు ఆయనతో కలిసి కామవాంఛనను పొందాలి అని ఉంది అని బలాత్కారంగా ఆయనను ఆకర్షించడానికి ప్రయత్నిస్తుంది, నిర్బంధిస్తుంది. కశ్యప ప్రజాపతి ధర్మజ్ఞుడు కనుక సంధ్యా సమయంలో సంగమం కూడదు అని నిషేధిస్తాడు. కారణం ఏమి అంటే ఆ సమయంలో పరేతనాథుడు అయిన పరమేశ్వరుడు పార్వతీదేవితోటి కలిసి అటతి భూతరాట్ వృషేణ అటతి భూతరాట్ వృషభ వాహనం మీద సత్యదేవితోటి కలిసి తన భార్యతోటి కలిసి విహరిస్తూ ఉంటాడు. ఆ సమయంలో ఆయన దృష్టి పడుతుంది, అది ఆయనకు అపచారం చేయడం అవుతుంది కనుక సంధ్యాకాలంలో సంగమం కూడదు అని తెలియజెప్పినప్పటికీ కూడా విపరీతమైన కామవాసన కలిగినటువంటి తిథి నిర్బంధిస్తుంది కశ్యప ప్రజాపతిని. ఆమె మాటను కాదనలేక భవిష్యత్తును ఎరిగినటువంటి కశ్యప ప్రజాపతి ఆవిడ కోరికను తీరుస్తాడు. తీర్చిన తర్వాత ఆమెకు ఒక మాట చెప్తాడు, ఇది అకాలంలోని సంగమం వలన కలిగే సంతానం కనుక లోకానికి పీడాకారులు అవుతారు నీకు పుట్టేటటువంటి సంతానం ఇరువురు కూడా అని చెప్తాడు కశ్యప ప్రజాపతి. ఇంత బాధపడుతుంది తిథి. అప్పుడు బాధపడకమ్మా, వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా భగవంతుడి చేత చంపబడతారు, అది మాత్రమే కాక వాళ్లకి తరువాత జన్మించేటటువంటి అంటే ఒక కుమారుడికి జన్మించేటటువంటి ప్రక్రాతుడు అనేటువంటి ఆయన పరమధార్మికుడై లోకమంతటి చేత కీర్తింపబడేటువంటి వాడి మన కులానికి కీర్తిని తీసుకుని వస్తాడు అని వరాన్ని అనుగ్రహిస్తాడు. ఇదిగో ఆనాటి సంగమ ఫలితంగా జన్మించినటువంటి వాళ్లే హిరణ్యాక్ష హిరణ్య కశ్యపులు అనేటువంటి వాళ్ళు. వాయురుడు జన్మించడానికి కూడా ఒక కారణం ఉన్నది. పూర్వకాలం భగవంతుని దర్శనం కోసమని విష్ణులోకానికి సనక సనందనాథులు వెళ్లి భగవాను దర్శిద్దామనుకుంటే వాళ్ళని చూస్తే ఎప్పుడు చిన్నపిల్లల్లాగే కనిపిస్తారు వాళ్ళు. ఉపనిషత్తు చెప్పిందే పాండిత్యం నిర్విద్య బాల్యైన తిష్టాశయత్తని, ఆ రీతిగా ఎప్పుడు బాల్యంలోనే ఉంటారు. భగవంతుడిని దర్శించాలి అనే కోరికతో వచ్చినటువంటి వాళ్ళు సనక సనందనాథులు. వాళ్ళని అడ్డడం వలన వారి యొక్క కోపానికి హేతుభూతమై వాళ్ళ కోపం చేత వాళ్ళ చేత శపింపబడ్డారు దేవిజీ. వాళ్లే హిరణ్యాక్ష హిరణ్య కశ్యపులుగా భగవానుడు మూడు మార్లు ఈ లోకంలో జన్మించమని చెబితే జన్మించారు. అది మొట్టమొదటి జన్మ వాడది హిరణ్యాక్ష హిరణ్య కశ్యపులుగా. అందులోనే వాడే ఈ హిరణ్యాక్షుడు అనేటువంటి వాడు చాలా గొప్ప బలశాలి. ఎంతటి బలశాలి అంటే అతడితో యుద్ధం చేయడానికి ఎవరు సిద్ధపడేవారు కారు. అలాంటి సమయంలో సముద్రం దగ్గరకు వెళ్లాడు హిరణ్యాక్షుడు. నాతో యుద్ధానికి రమణమని జలములకు అధీకృత అయినటువంటి దేవతని వరుణుని ఆహ్వానించాడు. ఆయన చెప్పాడు, నాయన నేను నీతో యుద్ధం చేయలేను. అలా నీతోటి యుద్ధం చేయాలి అంటే కేవలం ఒకే ఒక్కడున్నాడు, ఆయన శ్రీమన్నారాయణుడు. శ్రీమన్నారాయణుడు మాత్రమే నీ యొక్క యుద్ధోన్మాదాన్ని తీర్చగలిగినటువంటి వాడు, యుద్ధ బంధువుని తీర్చగలిగినటువంటి వాడు. ఆయనతో యుద్ధం చేస్తే శ్రేష్ఠే హాయిగా ఆనందంగా నీకు డబ్బులు అన్ని తగ్గుతాయి, నిద్రపడుతుందయా, నిద్రపోతావు, శాశ్వత నిద్రకి నువ్వు పాత్రం అవుతావు అని చెప్పాడు వరుణుడు. ఇక నారాయణుడు ఎక్కడున్నాడు అంటే ఆయన ఎక్కడో పాతాళానికి వెళ్ళాడట అని విన్నాడు. భూమండలాన్ని ఉద్ధరించడం కోసం అయితే అక్కడికే వెళతానన్నాడు ఈయన. అక్కడికే వెళ్ళాడు హిరణ్యాక్షుడు. హిరణ్యాక్షుడు వెళ్ళేటప్పుడు భూమండలాన్ని ఉద్ధరించబోతున్నాడు వరాహస్వామి. వరాహస్వామిని చూచాడు, ఓ ఇతడా నాకు పోటీ, నాతో యుద్ధం చేయడానికి ఒక వరాహమా సాటి అయినటువంటిది అని అందరూ చెప్పినటువంటిది అని సురాధమా ఆ సామీత సూకరాగ్రతమే అంటాడు. నన్ను చూసి భయపడి శుకరాకృతిని ధరించావను స్వరాధమా దేవతలను అధముడా అని పిలిచే హిరణ్యాక్షుడు. కాని హిరణ్యాక్షుడు పలికినా ఎవరు పలికినా ఈ పలుకులంటే సరస్వతీదేవి బ్రహ్మదేవుని భార్య, వాక్కు అంటే బ్రహ్మదేవుని భార్య. ఆవిడ శ్రీమన్నారాయణుడికి ఏమవుతుంది? కోడలు. కోడలు మామగారిని నిందించగలదా? కనుక హిరణ్యాక్షుడు దూషించాలనుకున్నా అది కూడా స్తుతి రూపకంగానే అయింది. సురాధమా అంటే హిరణ్యాక్షుడు, సురాహ అధమాహ ఎవరికంటే దేవతలందరూ అధములో, ఎవరికంటే అధములు భగవంతుడి కంటే విష్ణు పరమహ, అందరికంటే గొప్పవాడు ఎవరండి? విష్ణువు. అందరిలోకి చివరివాడు ఎవరండి? అగ్నిరవమో దేవానాం విష్ణు ప్రథమ, విష్ణు మొదటివాడు అగ్ని చివరివాడు అని వేదం చెబుతుంది. కనుక దేవతలందరూ ఎవరికంటే తక్కువవాలో అతడు సురాధమ అనేటువంటి శబ్దానికి అర్థంగా సరస్వతి కీర్తించింది. హిరణ్యాక్షుడు అది దూషణం అనుకున్నా అది భూషణమే అయ్యింది. ఆపాదిత సుకరాకృతే అజ్ఞ మహిం విముంచ, ఈ భూమిని విడిచిపెట్టే ఇది నాది అన్నాడు హిరణ్యాక్షుడు. భగవానుడికి హిరణ్యాక్షునికి యుద్ధం జరిగింది. ఎంత అదృష్టవంతుడో హిరణ్యాక్షుడు భగవానుడితో యుద్ధం చేసి భగవానుడి చేత ఒక లెంపకై కొట్టాడు భగవంతుడు, వాడి కాస్త మరణించాడు. భగవంతుని చేతులలో మరణించాడు హిరణ్యాక్షుడు. అట్లా మరణించిన హిరణ్యాక్షుని చూసి ఇంద్రగిరి అందరూ శోకిస్తూ ఉంటే హిరణ్యకశ్యపుడు వాళ్ళకి హితబోధ చేస్తాడు. ఇక్కడ హిరణ్యకశ్యపుని బోధనలను వింటే ఇతడైనా అందరినీ బాధించినటువంటి పరమ పాపి అని అనిపిస్తుంది. ఎంతో వైరాగ్యం, ఎంతో వేదాంత విజ్ఞానం కనిపిస్తుంది హిరణ్యకశ్యపుని దగ్గర. విజ్ఞానం ఎలా వచ్చింది ఆయనకి? అదే విజ్ఞానం లేక కాదు, ప్రతి వ్యక్తి రజస్తమో గుణములు రెండింటినీ సత్వగుణంతో పాటుగా కలిగి ఉంటాడు. అయితే ఒక్కొక్కప్పుడు సత్వగుణం అధికంగా ఉంటుంది, ఒకప్పుడు రజస్సు, ఒకప్పుడు తమస్సు అధికంగా ఉంటుంది, మిగతా రెండు గుణములను అణిచివేసి. అలాగే ఇప్పుడు హిరణ్యకశ్యపునికి కొంచెం సత్వగుణం కలిగింది. తమ్ముడు మరణించేటప్పటికి తల్లిని మరదల్ని ఓదారుస్తాడు, లేదా ఎంతసేపటి దుఃఖిస్తాడు. దానికి ఒక సుయజ్ఞోపాఖ్యానం అని ఒక ఉపాఖ్యానాన్ని చెబుతాడు. పూర్వం సుయజ్ఞుడు అనేటువంటి ఆయన ఉసినర దేశాన్ని ఏదైనటువంటి రాజుగారు మరణించాడు. మరణిస్తే ఆయన విడిచిపెట్టడానికి మనసు రాక భార్య పిల్లలు అందరూ శ్మశానాన్ని తీసుకుని వెళ్ళిన తర్వాత కూడా ఆ బంధువులందరూ అక్కడే ఆ శరీరాన్ని దహించడం మానేసి అక్కడే పడి ఏడుస్తున్నారు. ఇది చూసినటువంటి యమసంబరాజ్యం కలివిడు వదిలిపెట్టి వెళ్ళలేదు ఇక్కడ ఎవరాన్ని అని ఆయన ఒక చదువుకునేటువంటి బాలకుని బ్రహ్మచారి రూపంలో వస్తాడు. వచ్చేవాళ్ళని చూసి అడుగుతాడు, అందరూ ఏడుస్తున్నారు, ఎందుకోసం ఏడుస్తున్నారు? అడిగాడు వారుడు. మరణించాడని ఏడుస్తున్నాం. ఓ మీరు మరణించరా? అడిగాడు ఆయన. స్వయం సధర్మాపి శోచం చెప్పార్థం, పోనీ వీడొక్కడు ఉండిపోయేవాడైతే ఎల్లకాలం అవతలవాడు మరణించాడు అని దుఃఖించడంలో అర్థం ఉంది. వీడో ఒక ఇవాళ కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి మరొకనాడు మరణించాల్సినటువంటి వాడే. అలాంటప్పుడు మరణించబోయేవాడు మరణించిన వాడిని గురించి ఏడవడం ఎంత ఆశ్చర్యం. అడుగుతాడు ఈ మాట, మీరు పోనీ ఏడిస్తే తిరిగి వస్తాడా? మరణించినటువంటి వాడు, మరణించి ఉన్నవాడు తిరిగి వచ్చేటువంటి అవకాశం లేదు. అట్లాంటప్పుడు ఇంద్రయ్యా మీరందరూ కూడా దుఃఖిస్తున్నారు, మీకంటే మేమేనాయో అన్నాడు బాలకుడు. ఎందుచేత? చాలా చిన్నతనంలో మేము గురుకులానికి వెళ్ళిపోతాం తల్లిని తండ్రిని అందరినీ విడిచిపెట్టి. ఆ చదివేదో చదువుకుంటూ ఉంటాం, మేము ఎప్పుడు ఏడమే అమ్మని నాన్నని గురించి, మీకంటే మేమే మంచి విజ్ఞానం కలిగిన వాళ్ళలా కనిపిస్తున్నామే. మన ప్రయత్నం ఉండదు. ఏ వస్తువు అయినా తొలగిపోవలసినప్పుడు తొలగిపోవలసిందే. వీధిలో పారవేసినా రక్షింపబడుతుంది భగవంతుని అనుగ్రహం ఉంటే. పతి చ్యుతం తిష్టతి దిష్ట రక్షితం, దారిలో పారవేసినా ఎవడో ఒకటి పట్టుకొని చేస్తారు, ఏమంటే మీ బస్సు పారేసుకున్నారండి అని అందులో ఉండే కాపు చూసి పట్టుకొని చేస్తారు. అది భగవంతుని యొక్క అనుగ్రహం ఉంటే భగవంతుని చేత కాపాడబడేది అయినప్పుడు మన ఇంటికి తిరిగి వస్తుంది. గృహస్థితం తద్గృహతం వినశ్యతి, మనం ఇంట్లో తాళం మీద తాళం, తాళం మీద తాళం వేసుకుని కాపాడినా భగవంతుని సంకల్పంలో అది కనుక నశించాల్సి ఉంటే అది తప్ప నశించాల్సినటువంటిదే. అందుచేత మీరందరూ ఎందుకు శోభిస్తున్నారు? హిరణ్యకశ్యపుడు ఇంట్లో ఉండేటువంటి వాళ్ళందరూ ఈ సూర్యజ్ఞోపాఖ్యానాన్ని చెప్పి వాళ్ళని ఓదార్చుతాడు. ఓదార్చిన తర్వాత కార్యక్రమాలన్నీ అయిపోయిన తర్వాత నా సోదరుని సంహరించినటువంటి విష్ణువుని నేను కడపేర్చాలి అనుకున్నాడు హిరణ్యకశ్యపుడు. అట్లా అనుకున్నటువంటి హిరణ్యకశ్యపుడు నారాయణుని జయించాలి అంటే సామాన్యమైనదా? దాని కోసం ఎంతో శక్తి కావాలి. ఆ శక్తిని నేను సంపాదిస్తాను. మత్సూర భిన్న గ్రీవస్య భూమినా రుచిరేణ వై ఋషి ప్రియం తప్పైష్యే భాకరం మే గతవ్యత. నా శూలంతో ఆ విష్ణువు యొక్క శిరస్సును ఉత్తరించి ఆ రక్తంతో నా తమ్ముడికి తర్పణం చేస్తాను నేను అని ప్రతిజ్ఞ చేశాడు. ప్రతిజ్ఞ చేస్తే గురువులు చెప్పారు, నాయన శ్రీమన్నారాయణుని జయించాలి అంటే సామాన్యంగా నువ్వు జయించలేవు, దానికి గోడంత శక్తి కావాలి, గోడంత శక్తి కావాలి నీకు అని. ఆ శక్తిని పొందడం కోసమని బ్రహ్మదేవుని దగ్గరకు తపస్సు చేయడం కోసమని వెళ్ళాడు హిరణ్యకశ్యపుడు. అలా వెళ్ళినటువంటి సమయంలో అతడి భార్య కయాధువు అనేటువంటి ఆమె గర్భవతి ఉన్నటువంటి దశ అది. ఆ దశలో ఇంద్రుడు ఈ దేవుడు గర్భవతిగా ఉంది, తిరంగిడ చూడే ఇంత పాపాత్ముడు లోకములను పీడిస్తున్నాడు, ఇక పుట్టబోయేటువంటి శిశువు ఇంకెంత పీడిస్తాడో, కనుక పుట్టకుండానే వీడిని లేకుండా చేసేద్దామని ఒక దురాలోచనతో ఇంద్రుడు ఆవిడను అపహరించుకుని తీసుకుని వెళ్ళిపోతుంటే నారద భగవానుడు వాణించి, ఆ పుట్టేటువంటి వాణి వలననే మీకందరికీ కష్టాలు కడతీరుతాయ్యా, పుట్టేవాడు పాపాత్ముడు కాడు మహాభాగవతోత్తముడు అని అతనికి చెప్పి తన ఆశ్రమానికి తీసుకుని వెళతాడు ఈ శిశువుని. అట్లా ఈ గర్భవతి అయినటువంటి కయాధువుని తన ఇంటికి తీసుకుని తన ఆశ్రమానికి తీసుకుని వెళతాడు. అక్కడ ఎన్నో మంచి మాటలను అతను చెబుతాడు. అలా చెప్పడంలో ఆమె కొంచెం మందమైనటువంటి మనసుతో గర్భవతి గనక అలసిపోయి ఉండడం చేత నిద్రపోతున్నా గర్భంలో ఉన్నటువంటి శిశు రూపంలో ఉన్నటువంటి గర్భస్థుడైనటువంటి ప్రహ్లాదుడు భగవాను ఉపదేశాన్ని విన్నాడు. గర్భవతి గనక అలసిపోయి ఉండడం చేత నిద్రపోతున్నా గర్భంలో ఉన్నటువంటి శిశు రూపంలో ఉన్నటువంటి గర్భస్థుడైనటువంటి ప్రహ్లాదుడు మాత్రం నారద భగవాను ఉపదేశాన్ని విన్నాడు. కనుక గర్భంలో ఉండగానే నారద భగవాను వలన ఉపదేశాన్ని పొందేటువంటి భాగ్యశాలి ప్రహ్లాదుడు. అంటే ప్రహ్లాదుడు అట్లా కావడానికి కారణం ఏమిటి అంటే మనకి స్కాంద పురాణం వర్ణిస్తుంది ప్రహ్లాదు యొక్క పూర్వజన్మ వృత్తాంతాన్ని గురించి. హిరణ్యకశిపుని బాధలను పడలేక దేవతలందరూ కూడా నారాయణునికి మొరపెట్టుకుందామని నారాయణుని లోకానికి వెళ్ళినప్పుడు అక్కడ ద్వారపాలకులుగా సుముఖుడు సుప్రదీక్షితుడు అనేటువంటి వాడు ఇరువురు ఉంటే సుముఖుడు అనేటువంటి వాడు దేవతలని అడ్డేశాడు, మేము భగవంతుని మొరపెట్టుకోవాలంటే మీరు ఎప్పుడు స్వార్థ బుద్ధితో భగవంతుని దగ్గరకు వచ్చేవాడు, కష్టం వస్తే వస్తారు తప్ప మీకు భగవంతుడు కనిపించలే, ఆనాడు తర్వాత చెప్తాను నేను భగవంతునికి అన్నాడు. భగవంతుడు ప్రత్యక్షమయ్యాడు, దేవత యొక్క సమస్యను తెలుస్తాన్నాడు, పంపించాడు. సుముఖుడి మీద చాలా కోపం కలిగింది భగవంతునికి. సుముఖ దుర్బుద్ధే చాలా దుర్బుద్ధి, ఎంతో కష్టపడి నాతో మొరపెట్టుకుందా అని వచ్చినటువంటి వాళ్ళని నన్ను దర్శించకుండా అడ్డు వేసావు కనుక ఇది ఈ లోకంలో ఉండేవాడికి ఉండాల్సినటువంటి స్వభావం కాదు, కనుక నువ్వు భూలోకంలోనికి వెళ్ళిపో, భూలోకంలోనికి వెళ్ళి ఏ హిరణ్యకశ్యపుని బాధలను పడలేక దేవతలు నాతో మొరపెట్టుకుందామని వస్తే వాళ్ళని అడ్డావో ఆ హిరణ్యకశ్యపునికి కుమారుడుగా జన్మించు అని శపించాడు శ్రీమన్నారాయణుడు సుముఖుణ్ణి. వెంటనే సుముఖుడు భగవంతుని యొక్క పాదారందముల మీద పడి, పరమాత్మ నీ ఆనందానికి విఘాతం కలుగుతుందని దేవతలను అడ్డగించానే తప్ప అసలు ప్రవృత్తితోటి కాదు, ఇప్పుడు నేను కనుక హిరణ్యకశ్యపుని కుమారుడుగా అసురుని కుమారుడుగా పుడితే నాకు బుద్ధులన్నీ కూడా అలాంటి బుద్ధులే వస్తాయి, అందువలన మరింత పాపిష్టి నడవడికను కలిగినటువంటి వాడిని అవుతాను, అందువలన తర్వాత జన్మలో మరింత పాపిష్టి జన్మను పొంది ఆ తర్వాత అక్కడ తగినటువంటి ఆచరణ వలన ఆ తర్వాత జన్మలో ఇంకా నీచమైనటువంటి జన్మను పొందుతాను కనుక అలా అలా ఇంకా ఇంకా క్రిందికి వెళ్లిపోయేటువంటి ప్రమాదం ఉంది, కనుక పరమాత్మ దయచేసి నన్ను శపించకు అని ప్రార్థించాడు సుముఖుడు శ్రీమన్నారాయణుని. అప్పుడు సుముఖునికి శ్రీమన్నారాయణుడు ఈ విషయాన్ని చెప్తాడు, సుముఖ ఒక దేవ రహస్యం చెప్తాను వినవయ్య, నువ్వు హిరణ్యకశ్యపుని యొక్క కుమారుడుగా జన్మించినంత మాత్రం చేత దుష్టబుద్ధి కలిగినటువంటి వాడివి కావు, మరి నువ్వు సద్బుద్ధి కలిగినటువంటి వాడివి అవుతావు, సద్బుద్ధి కలిగినటువంటి వాడివి అవడం మాత్రమే కాదు నీ కోసమనే నేను భూలోకంలోనికి వచ్చి హిరణ్యకశ్యపుని సంహరించగలుగుతాను సంహరిస్తాను, కనుక నా అధో అధో యాసి శాశ్వతం, నువ్వు క్రిందికి వెళ్ళవయ్యా పరమభాగవతోత్తముడి అవుతావు అని భగవానుడు వరమిచ్చాడు సుముఖునికి. ఇట్లా వరమిచ్చి సుముఖుని ఈ లోకంలోనికి పంపిస్తే ఆయన కైలాసు యొక్క గర్భంలో ఉన్నటువంటి శిశువు, కనుక నేను నారద భగవాను యొక్క ఉపదేశాన్ని సాకల్యంగా గ్రహించి జన్మించడమే భగవద్భక్తితోటి జన్మించినటువంటి భాగ్యశాలి ప్రహ్లాదుడు. ఎంత గొప్పవాడు ప్రహ్లాదుడు అంటే దేవతలు ఎప్పుడైనా సమావేశం చేసుకున్నప్పుడు సాధు పురుషుడు ఎలా ఉండాలి అని వాళ్ళ చర్చకు వస్తే ఉపమానం ప్రకృవంతి అని ఉపమానం అశేషాణం సాధువాం సదాభవద్దు అని సదాభవద్దు అని ఎప్పుడైనా సాధువు సద్పురుషుడు అంటే ప్రహ్లాదుగా ఉండాలి అని చెబుతారట. ఎవరు చెప్తారు ఈ మాట? దానవులంటే పడని అసురులకు శత్రువులైనటువంటి దేవతల సదస్సులో వారు మాట్లాడుకునేటప్పుడు కూడా సద్పురుషుడికి ఉదాహరణ ఎవరు అంటే ప్రహ్లాదుని చెబుతారు. అంటే అట్లాంటి లోకానికి అందరికీ ఆదర్శమైనటువంటి శిశువుగా జన్మించాడు ప్రహ్లాదుడు ఈ లోకంలోనికి. అలాంటి భాగవతంతో స్మరిస్తేనే మన జని సార్థకమవుతుంది. జై శ్రీమన్నారాయణ.